శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాజేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మణై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః. శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం. విశ్వాకారం గగనసుతం మేఘవర్ణం శుభంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి శతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుడి యొక్క కృపావిశేషం చేత ఇంత పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఈ అసుర సంధ్య వేళలో ఇవాళ్టి రోజున అందున విశేషించి ఏకాదశి పర్వదినన్నాడు శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ గురించి నాలుగు మాటలు ఒక 5 రోజుల పాటు చెప్పుకునేటటువంటి భాగ్యాన్ని పరాత్పరుడు కటాక్షించాడు. సుందరకాండ మహత్తరమైనటువంటి విషయం. అసలు పెద్దలంటారు, ప్రపంచంలో సౌందర్యం అనేటటువంటి దాన్ని ఎక్కడైనా సాహిత్య రూపకంగా దర్శనం చెయ్యాలి అంటే 2 చోట్ల మాత్రమే చెయ్యగలవు అంటారు. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఈ 2 అంటారు. అంత పరమపావనమైనటువంటి కాండ సుందరకాండ. శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి కాండలకి పేర్లు పెట్టారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అని. ఏ కాండలో ఏ కథ ఉన్నది అనేటటువంటిది ఆ కాండ యొక్క పేరు బట్టి మనకి అవగతమవుతుంది. కానీ సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి పెట్టినటువంటి పేరు ఎందుకు అలా పెట్టారనేటటువంటిది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి కథా వృత్తాంతాన్ని బట్టి వేరొక పేరు పెట్టవచ్చు, కానీ అలా పెట్టలేదు మహర్షి. దానికి సుందరకాండ అని పేరు పెట్టారు. ఏమిటి అందులో ఉన్న సౌందర్యం? అందులో ఉన్నటువంటి సౌందర్యం బహుభంగిమల కనపడుతుంది. కథ విశేషమైనటువంటి కథ. బాహ్యమునందు సౌందర్యము చూద్దామా, రామచంద్రమూర్తి కన్నా సుందరమైనటువంటి స్వరూపము వేరొకటి ఉండదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని సర్వసంగ పరిత్యాగులై బ్రహ్మమును తెలుసుకోవడం కోసమని తపించేటటువంటి మహర్షుల సైతము అరణ్యములో రామచంద్రమూర్తి వెడుతుంటే ఆయన యొక్క స్వరూపాన్ని చూసి మోహించినటువంటి వారు. అంతటి మహోత్కృష్టమైన స్వరూపం రామచంద్రమూర్తిది. ఇంకా అమ్మ సీతమ్మదో బాలేన రమసే రమతే సీత బాలచంద్ర నిభానన అంటారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. ఆ తల్లి సాక్షాత్ బాలాత్రిపుర సుందరీ స్వరూపం. ఎంతటి సదసద్రూపధారిణి కాకపోతే, ఎంతటి మాయాశక్తి కాకపోతే, అదే శిశుపావృక్షం కింద కూర్చున్నటువంటి తల్లి ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నటువంటి రావణాసురుడికి ఒకలా కనపడమా? అదే శిశుపావృక్షం పైన కూర్చున్నటువంటి హనుమకి తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యధ అని కనపడమా? ఆ తల్లి తనను దర్శనమివ్వడం చేత ఒకరిని సంహరిస్తోంది, తను దర్శనమిచ్చి ఒకరిని చిరంజీవిని చేస్తోంది. అంత మాయామోహితమైనటువంటి శక్తి స్వరూపము అమ్మవారిది. అటువంటి త్రైలోక్యమాత లక్ష్మి, ఆ తల్లి, ఆవిడ యొక్క సౌందర్యం ఏమిటి? అమ్మవారి సౌందర్యం అందులో రామచంద్రమూర్తి గురించి అమ్మవారు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సే అమ్మవారి సౌందర్యం. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప సౌందర్యం సుందరకాండలో ఉపాసనా రహస్యం. హనుమ సుందరకాండలో బయలుదేరినది నేను సీతమ్మ తల్లిని వెతుకుతానని బయలుదేరారు. బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళి చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ వెంకపిర్ నజగాయ సహా అన్నారు. నేను 4 అంగుళములు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్నంతటినీ శోధించానన్నారు. అంత శోధించినటువంటి హనుమకి చిట్ట చివర శిశుపావృక్షం మీద కూర్చుని ఉండగా కింద సీతమ్మ తల్లి దర్శనమైంది. ఏమనాలి హనుమ? నాకు సీతమ్మ తల్లి దర్శనమైనది అనాలి. ఆయన అన్నారు, అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయ వసితే క్షణ అన్నారు. నాకు సీతమ్మ కనపట్టలేదు, నాకు సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు అన్నారు. ఇదేమీ ఆశ్చర్యం? తను వెతికింది సీతమ్మ గురించే, తనకి కనపడింది అంగప్రత్యంగములలో రామచంద్రమూర్తి కనపడ్డారా. ఇటువంటి అభేదమైనటువంటి దర్శనము ఎవరికి జరిగిందో, ఎవరు ప్రకృతి యందు పురుషుణ్ణి దర్శిస్తున్నారో, ఆ పురుషుడు లేనినాడు ప్రకృతి లేదని లోపల తాను చేసినటువంటి తపస్సు చేత జ్ఞానమును పొందగలుగుతున్నారో, అది మాత్రమే నిజమైన సిద్ధి అని సుందరకాండ తేటతెల్లం చేసి ఉపాసన రహస్యాల్ని బయటపెట్టింది. హనుమంతటి మహాప్రాజ్ఞుణ్ణి ఎక్కడైనా ఆ శోధనలో సాధనలో చిన్న పొరపాటు చేస్తే నిర్ద్వంద్వంగా బయటపెట్టేశారు మహర్షి. ఒక్కసారి ఆ మండోదరిని చూసి సీతమ్మనుకు నీ కుప్పిగంతులేస్తే నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అన్నారు. కోటి బుద్ధి బయటపెట్టుకున్నాడు అన్నారు. అందుకని ఆ ఉపాసనాపరమైనటువంటి రహస్యములను చెప్పినటువంటి కాండ కనుక సుందరకాండ. కాదు కాదు, అసలు సౌందర్యం అనేటటువంటి దానికి అర్థం బాహ్యమునందు శరీరమునందుండేటటువంటి సౌందర్యము సౌందర్యము కాదు, అది కాలగతిలో నశించిపోతుంది. పైగా ఒకరికి సౌందర్యముగా కనపడినటువంటి వస్తువు వేరొకరికి సుందరము కాకపోవచ్చు. నాకు ఒక వస్తువుని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం వేరొకరికి ఏముంది ఆ వస్తువులో అంత అందం ఏముందని అనిపించవచ్చు. ఇందుచేత ఆ వస్తువుని చూసినప్పుడు నా మనస్సులో ఉన్నటువంటి ఆనందము ఉద్భుతమైతే నాకు ఆ వస్తువు సుందరముగా కనపడుతుంది. కానీ ఆ వస్తువు వేరొకరికి దుఃఖమునిచ్చేటటువంటి వస్తువులై ఉండొచ్చు. అందుచేత సౌందర్యం అనేటటువంటిది వస్తువు యందు లేదు. మరి అసలైనటువంటి సౌందర్యం ఎక్కడుంది? ఏనాడు ఈ బాహ్యమైనటువంటి శరీరము గురించి తాపత్రయపడక ఆంతరమైనటువంటి పరమేశ్వర దర్శనము చెయ్యాలనేటటువంటి తాపత్రయము కలిగి దానికోసమని చెప్పి ప్రయత్నించగలిగినటువంటి సిద్ధి కలుగుతుందో అది సౌందర్యము. అటువంటి స్థితి హనుమకి కలిగింది సుందరకాండలో. స్వామి బయలుదేరారు, క్రింద ఉన్నటువంటి సముద్రాన్ని తాకకుండా ఆకాశ మార్గంలో బయలుదేరి వెళ్ళారు. సీతామాత దర్శనం చేశారు. భక్తికి జ్ఞానమునకు మధ్య ఉండేటటువంటి చిన్న సరళ రేఖని చాలా అందంగా చూపిస్తారు. ఇంత వితికాను ఇంత వితికానన్న వారు చిట్ట చివరికి నేను వెతకడమేమిటమ్మా అన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అన్నారు. అమ్మా, నేను వెతికితే కనపడతావా? నువ్వు అనుగ్రహిస్తే నాకు కనపడాలి అని ఆ భక్తి తాదాత్మ్యత చెందిననాడు ఆనాడు అమ్మవారి దర్శనమైంది. ఆ భక్తి ఎంత పరిణితి చెందాలో ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ సుందరకాండ బయటపెట్టింది. కాదు కాదు, అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ప్రపంచంలో ఎంతమంది రాక్షసులు జన్మించినప్పటికీ అమ్మవారి కన్నుల వెంట నీరు కారేటట్టుగా ప్రవర్తించినటువంటి రాక్షసుడు ఎవ్వడూ లేడు. ఒక్క రావణాసురుడు మాత్రం అయ్యవారి నుంచి విడదీయడానికి వీలు లేనటువంటి అమ్మవారి స్వరూపమైనటువంటి శక్తిని తీసుకుని వెళ్ళి తన ప్రమదావనంలో బంధించి 10 నెలల పాటు ఉంచి అమ్మవారి కంటి వెంట నీరు కారి భూమి మీద పడేటంతటి పాతక కృత్యములు చేశాడు. అటువంటి స్థితిలో ఒక యోగి పుంగవుడైనటువంటి హనుమ రామార్థం వానరార్థం చికీర్షం కర్మ దుష్కరం, తన కొరక వానరుల కొరకని రామచంద్రమూర్తి కొరకని 100 యోజనముల సముద్రమును దాటి అశోకవనమునకు వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కన్నుల వెంట కారుతున్నటువంటి నీటి బిందువులను తన చేతితో స్పృశించకుండా తొలగించడం సుందరకాండలో గొప్ప విశేషం. అమ్మవారు దుఃఖముతో పరితపిస్తూ ఉన్నటువంటి స్వరూపంలో అటువంటి సమయంలో అమ్మవారిలో మళ్ళీ ఆనందమును కల్పించి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మకి చెప్పి, సీతమ్మ తల్లి క్షేమవార్త రామచంద్రమూర్తికి చెప్పి ఉండరులు సంతోషించగా దర్శించినటువంటి మహాభాగ్యాన్ని పొందినటువంటి వారు హనుమ. అటువంటి మహాపురుషుడు, ఇది సౌందర్యం అంటే. అందుకే మనం వాయువు గురించి చెప్తే ఒక మాట చెప్తాం, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ భవిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని వాయువుని పరబ్రహ్మంగా చెప్తాం. ఆత్మావై పుత్రనామాసి అని తండ్రికి కొడుకుకి భేదం ఉండదు. ఆ వాయుపుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా భిన్నం కాడు, వాయువు శివుడి కన్నా భిన్నం కాదు. ఎందుచేతనంటే భూరంభాంశనలోలిలోంబర మహార్నాథో హిమాంసుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వంగా ఉండేటటువంటి పరమశివుడి యొక్క స్వరూపాల్లో వాయువు ఒకటి. అటువంటి వాయువు యొక్క పుత్రుడైనటువంటి హనుమ వాయువు కన్నా అభిన్నం. ఎక్కడెక్కడ శివుడున్నాడో అక్కడక్కడ మంగళము, ఎక్కడెక్కడ హనుమ ఉన్నారో అక్కడక్కడ మంగళము. హనుమ చూడండి ఎక్కడెక్కడ ప్రాణాలు పోతాయనుకుంటారో, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప కష్టం ఇంకా నేను ప్రాణములతో ఉండను అంటాడు. ఏమండి ఇంత కష్టం వచ్చింది, ఎక్కడ ఒప్పుకు పరిగెడతాడు. ఏమండి ఇంత కష్టం వచ్చింది, వీరొకరి పాదములు పట్టుకుంటాడు. కానీ ఇంకా ఆ కష్టాన్ని తాను ఓర్చుకోలేనన్నాడు, తన ప్రాణములే వదిలిపెట్టేస్తాడు. అంత ప్రాణములు వదిలిపెట్టి ఆత్మహత్యకి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో హనుమ వచ్చారా, ప్రాణములు పెట్టేస్తారు. అందుకే మీరు హనుమని చూడండి, ఆశాంతము ప్రాణములు పెట్టడమే ఆయన లక్షణం. హనుమ మొట్టమొదట్లో ఆ రామచంద్రమూర్తి వస్తున్నప్పుడు చూసి సుగ్రీవుడు భయపడి వాలి పంపించాడు, తనని చంపుతాడని బెంగ పెట్టుకున్నటువంటి తరుణంలో రామచంద్రమూర్తి ఎవరో కనిపెట్టి వస్తానని బయలుదేరి వెళ్ళి రాముణ్ణి తన భుజముల మీద వహించి తెచ్చి సుగ్రీవుడి యొక్క ఆనందములకు కారణమయ్యాడు. అదే హనుమ రామచంద్రమూర్తి యొక్క శోకమును తీర్చడానికి 100 యోజనముల సముద్రమును గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ తల్లి ఉరి పోసుకుని ప్రాణములు విడిచిపెడతానన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి సీతమ్మ ప్రాణములు నిలబెట్టారు. సీతమ్మ తల్లి క్షేమవార్త తెలియక తల్లడిల్లిపోతున్నటువంటి రాముడికి సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త చెప్పి రాముడి ప్రాణములు నిలబెట్టారు. 14 సంవత్సరాలు అయిపోతోంది, రాముడి దర్శనము కాదేమోనని ప్రాణములు విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి భరతుడికి రాముడు వస్తున్నాడనేటటువంటి వార్త చెప్పి భరతుడి ప్రాణములు నిలబెట్టారు. 2 నెలల సమయము దాటిపోయింది, వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని బెంగ పెట్టుకుని ప్రాయోపవేశము చేయడానికి సిద్ధపడినటువంటి 1,000,000 వానరములకు నేను సీతమ్మ తల్లి దర్శనం చేశాను, మీకు బెంగలేదు, రండి సుగ్రీవుడికి ఈ వార్త చెబుదామని తీసుకెళ్లి 1,000,000 వానరముల ప్రాణములు నిలబెట్టారు. ఎక్కడెక్కడ హనుమ ఉంటారో అక్కడక్కడ ప్రాణములు నిలబెడతారు. ఇది నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అటువంటి మహాపురుషుడు నిలబడినటువంటి కాండ సుందరకాండ. అందుకనది కేవలం విన్నంత మాత్రం చేత ఎంత కష్టాన్నైనా సరే జంఝామారుతో మేఘాన్ని కొట్టిపారేసినట్టు వస్తున్నటువంటి దుఃఖమునకు కారణాన్ని తొలగొట్టగలిగినటువంటి శక్తి కలిగినదై ఉంటుంది సుందరకాండ. సుందరకాండలో సంప్రదాయ రీత్యా చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు, వాటిని మంత్రములని పిలుస్తారు. అటువంటి బీజాక్షర సంపుటీకరణముతో కూడుకుని ఉంటాయి ఆ శ్లోకాలు. లోపల ఎన్నెన్ని సంప్రదాయములున్నాయో అన్నిన్ని సంప్రదాయములలోనూ తాత్పర్యమును తత్వమును చెప్పుకోవడానికి అవకాశము వచ్చేటటువంటి విధంగా మహర్షి అంత అద్భుతమైన శ్లోకములను ఇచ్చినటువంటి కాండ సుందరకాండ. అందుచేత ఒక రకంగా కాదు సుందరకాండ బహుభంగిమల సుందరకాండ. అందులో ఏది చూడండి సుందరం, పైకి శబ్దం చూస్తారా సుందరం, రసం చూస్తారా, అన్ని రసములు ఉన్నాయి. శృంగారం ఉంది, బీభత్సం ఉంది, కరుణ ఉంది, హాస్యం ఉంది, రౌద్రం ఉంది, భయానకం ఉంది, అన్ని రసములు సుందరకాండలో పోషింపబడ్డాయి. ఇంకా కవిత్వం చూస్తారా, అద్భుతమైనటువంటి కవిత్వం. మనం ముందు ముందు ఎలాగో సుందరకాండ శ్లోకములు చూస్తాం కనుక అర్థమవుతుంది. అందుచేత ఏ రకంగా చూసినా అది సుందరకాండ. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింద సుందరం. ఇందులో ఏది సుందరం కాదో, హనుమ సుందరుడు. అదేమిటండి హనుమ సుందరుడు ఏమిటండి, ఆయన మహాకపి కదా, పెద్ద కోతి, ఆయన ఎలా సుందరుడవుతాడు అంటే, సుందరేశ్వరుడు అన్న పేరు పరమశివుడికి ఉంది, సుందరుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఆ హరిహరులకు భేదము లేదు, ఉన్న తత్వం ఒక్కటే. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచుతుది కవేధమయ్యొప్పారు బ్రహ్మమనక నీవే ఫలమయన అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదస ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు. అటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో దానికి సుందరేశ్వరుడిని పిలిచారు. అటువంటి సుందరేశ్వరుడిని పేరు కలిగినటువంటి పరమశివుని యొక్క అంశయే హనుమ యొక్క అంశ. అందుచేత ఆ హనుమ ఎక్కడెక్కడ ఉంటారో, హనుమ ఎక్కడ ప్రీతి చెందుతారు తొందరగా, హనుమని మీరు తీసుకురావడం కష్టం. కానీ రామనామం చెప్పుకున్నారా, రామ కథ చెప్పారా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భస్మవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఎందుకు సుందరకాండకు అంత శక్తి? సుందరకాండలో ఒక మారు కాదు, ఒకటికి 10 మార్లు రామకథ చెప్పబడింది. రామ కథ చెప్పినా, రాముడి మాట విన్నా, రామనామం విన్నా పరుగు పరుగున వస్తారట హనుమ. ఎలా వస్తారు? ఏదో ఒక రూపంగా వస్తారు. ఇందులోనే ఎవరో ఒక భక్తుడి రూపంలో ఉండొచ్చు, ఒక నల్లిగా ఉండొచ్చు, ఒక బల్లిగా ఉండొచ్చు. కన్నుల నీరు కారుస్తూ శిరస్సు ఉంచి పొంగిపోతూ ఆ రామకథ వింటారట. విని తొట్ట తొదన అందరికన్నా ఆలస్యంగా వెనక్కి తిరిగి చూస్తూ 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 వెళ్ళలేక వెళ్ళలేక వెడతారట. ఎక్కడెక్కడ హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంట్లో పెళ్ళవలేదండి సుందరకాండ వినండి, ఇంట్లో కలిసి రావట్లేదండి సుందరకాండ వినండి, ఏమంటే మనస్సు ఏమిటో చాలా విచారంగా ఉంటోంది సుందరకాండ వినండి, మా ఇంట్లో మంగళతోరణం కట్టి ఎన్నాళ్ళయిందోనండి సుందరకాండ వినండి, దేనికైనా సరే సుందరకాండ వినండి, అన్ని అనారోగ్యములకు విరుగుడు సుందరకాండ. అంతటి శక్తిని తీసుకొచ్చి సుందరకాండలో నిక్షేపించారు. ఏమిటి చిత్రం సుందరకాండలో? మిగిలినటువంటి కాండలన్నిటిలో రామచంద్రమూర్తి ప్రత్యక్షంగా కనపడతారు, ఒక్క సుందరకాండలో మాత్రం రామచంద్రమూర్తి ఎక్కడా కనపడరు. మరి ఏం కనపడుతుంది? కేవలం రామకథ వినపడుతుంది. రామకథ వినపడి రాముడు కనపడకుండా ఉన్నాడా? కనపడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు? ఆ రాముడు సీతమ్మ స్వరూపంలో కనపడ్డాడు. ఎవరికి కనపడ్డాడు? కొన్ని కోట్ల వానరములు సముద్రములు చూసేటప్పటికి దాటలేక బెంగ పెట్టుకుని నిర్వేదములు పొంది తలలు ఉంచి నిలబడిపోతే మొనగాడై ఒక్క హనుమ బయలుదేరారు. వెళ్ళారు, వెతికారు, తప్పు తెలుసుకున్నారు, క్షమించమన్నారు, స్తోత్రం చేశారు, దర్శనమిచ్చిందమ్మ. ఎలా దర్శనమిచ్చింది? సీతమ్మ ఒకటే, రాముడు ఒకడు, అని రెండు లేవురా అబ్బాయి అని నోటితో చెప్పింది. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా, అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత, అని అడిగింది రావణాసురుణ్ణి. ఏదైనా విరివాడా, నాకు వజ్రముద్దు, వజ్రపు కాంతి కావాలొస్తుందా? నాకు సూర్యుడొద్దు, సూర్యుడి ప్రభ కావాలొస్తుందా? రాదు. నాకు దీపమొద్దు, దీపము యొక్క వెలుతురు కావాలి, వస్తుందా? రాదు. అలా నాకు రాముడొద్దు, నాకు కేవలము సీత కావాలి, వస్తుంది అనుకుంటున్నావా? పిచ్చివాడా, మేము రెండు లేవురా, మేము ఉన్నది ఒక్కటే. రెండని అనుకుంటున్నావు నువ్వు, నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చానని రెండుగా చూడడంలో నీ పతనం ఉంది. అసలు అమ్మ చెప్పేసింది, నిన్ను చంపడానికి నీకు ఇటువంటి బుద్ధి పుట్టించారు రా బ్రహ్మదేవుడు అంద నిర్ద్వందంగా ప్రకటించింది అమ్మవారు. విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ, నువ్వు సీతమ్మ వేరు రాముడు వేరు, సీతమ్మని రాముడి నుంచి తెచ్చానని చూడడంలో నువ్వు చచ్చిపోతున్నావు రా అంది.
అదే హనుమ అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయవసితే క్షణ అన్నారు. నాకు సీతారాములు అంగ ప్రత్యంగములలో ఒకరిగా కనిపిస్తున్నారన్నారు. అలా అన్నందుకు ఆయనకి సృష్టి రహస్యం అర్థమైంది. అర్థం అవడం ఏమిటి? చిరంజీవి అయ్యారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు మహానుభావుడు. ఇది సుందరకాండ. రామనామమునకు ఉన్నటువంటి శక్తిని చెప్పింది సుందరకాండ. అందుకే సుందరకాండని ప్రారంభించడానికి ముందే మహర్షి అసలు ఆ నామమునకు ఉన్నటువంటి వైభవం ఏమిటో చెప్పారు. పరమశివుడంతటి మహానుభావుడు, అమ్మవారు పరమశివుడిని తెలియక అడుగుతుందా? లోకాన్ని ఉద్ధరించడం కోసం అని అడుగుతుంది. కెనోపాయేన లఘునా అని అడిగింది. శివ ఏ నామం చెప్పుకుంటే అందరికీ సహస్రనామం చేసిన ఫలితం వస్తుందయా అని అడిగింది. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం, తండ్రి పిల్లవాడికి నేర్పినట్టు మా స్వామి పరమశివుడు నేర్పుతుంటారు లోకానికి. దీని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రమనామ వరానని. రామా 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 అని మూడు మాటలు భక్తితో అంటే చాలు పార్వతి, వాడు సహస్రనామమును చెప్పినట్టే. ఎలా కుదురుతుంది? రా అంటే రెండుతో సమానం, మా అంటే ఐదుతో సమానం. మళ్ళీ అక్షరాలని అంకెల్లోకి మారిస్తే రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 రెండైదులు 10, 10×2 = 25, 25×5 = 100, 100×2 = 200, 200×5 = 1000. అందుకని సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఒక్కసారి రా అంటే అది అగ్నిబీజం, లోపలలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. మా అమృత బీజం, మా అనగానే ఇంతకు ముందు ధ్వంసమైనటువంటి పాపరాశి మళ్ళీ ప్రవేశించేటటువంటి అవకాశము లేక పునీతుడవుతాడు. అంత గొప్ప నామము రామనామం. త్యాగరాజు గారు కీర్తన చేసుకుంటారు, రా అనున్నది రాజీవము అంటారు. రెండు స్వరూపములుగా కనపడేటటువంటి ఒకే పరమాత్మ యొక్క విలక్షణ తత్వంలో ప్రతిపాదింపబడినటువంటి రెండు మహత్తరమైన మంత్రములలోని ప్రాణప్రదమైన బీజాక్షరములను తీసి సంపుటీకరణం చేస్తే రామనామం వచ్చింది. అంత గొప్ప నామము రామనామము. ఆ రామనామము ఒకటికి 10 మార్లు చెప్పబడింది సుందరకాండలో. అది సుందరకాండ యొక్క బలం. సుందరకాండ పారాయణ చేశారా? సుందరకాండ చదివారా? అక్కర్లేదు. కేవలం సుందరకాండ విన్నంత మాత్రం చేత అంతటి ఫలితాన్ని పరమేశ్వరుడు కటాక్షిస్తాడు. రామనామము యొక్క బలమేమిటో, రామ కథ బలమేమిటో మొట్టమొదట చెప్పి సుందరకాండ మొదలెట్టాలనేటటువంటి నిశ్చయంతో మహర్షి కిష్కింధకాండలో ఒక ప్రయత్నం చేశారు. సుందరకాండ ఇంకా దగ్గర పడిపోతోందనగా అన్ని దిక్కుల నుంచి కొన్ని కోట్ల కోట్ల వానరములను రప్పించాడు సుగ్రీవుడు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి పంపించడం కోసం. కిష్కింధకాండ చదివితే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదురుగుండా కనపడిన చెట్లు, కొండలు, పర్వతాలు, నదులు అన్ని నిండిపోయాయి కోతులతోటి. అంకెలు మీరు ఎంతవరకు చెప్పచ్చో అంతకన్నా పెద్ద పెద్ద అంకెలన్నీ చెప్పేశారు. అన్ని కోట్ల 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 వానరములన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చి కూర్చున్నాయి. కూర్చున్న తర్వాత పేరు పేరున పిలిచాడు సుగ్రీవుడు. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్క నాయకుడిని పెట్టాడు. పెట్టి మీరు వెళ్ళాలి. మార్గశిర మాసంలో సైన్యం అంతా వచ్చింది. మీకు పుష్యమాసం ఒక్కటే గడువిస్తున్నాను. సుగ్రీవాజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞ. పుష్యమాసం వరకు మీరు వెతకాలి. ఎంతటి శక్తో తెలుసా అండి? తూర్పు దిక్కుకు బయలుదేరి వెళితే చెట్ట చివరి వరకు ఎన్నుంటాయో అంతవరకు చెప్పేశాడు. అలా దక్షిణం చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, ఉత్తరం చెప్పాడు. చెప్పి నాలుగు దిక్కులకి వానరములను పంపిస్తే రాముడు ఆశ్చర్యపోయాడు. సుగ్రీవ అసలు ఇన్ని దిక్కుల్లో ఇన్ని ఉన్నాయని నీకు ఎలా తెలిసిందని అడిగాడు. చెప్పుకుంటే సిగ్గుచేటు, రామా వాలి నన్ను చంపుదామని తిరిగితే ఈ భూమండలం అంతా పరిగెత్తాను, అప్పుడు చూశాను ఇవన్నీ అన్నాడు. అందుకని ఆ సుగ్రీవుడు ఇన్ని చెప్పి పంపించాడు వానరులకి. ఒక నెల మాత్రమే గడువు. మీరు సీతమ్మ జాడ కనిపెట్టినా కనిపెట్టలేకపోయినా 30వ రోజు పూర్తయ్యేసరికి వెనక్కి వచ్చేయాలి, రాకపోతే శిరఛేదం అన్నాడు. సుగ్రీవుడు ఒక మాట అన్నాడంటే అయిపోయినట్టే. ఇంకా దాని సుగ్రీవాజ్ఞ అని పేరు. అందుకే అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళు వచ్చేశారు. దక్షిణ దిక్కునకు వెళ్ళినటువంటి వానరములకు నాయకుడిగా అంగదుణ్ణి పెట్టి పంపించారు. అందులో గజుడు, గవాక్షుడు, ద్విదుడు, మైందుడు, జాంబవంతుడు, హనుమ మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి వానర వీరులందరూ ఉన్నారు. వీరందరూ బయలుదేరి వెళ్ళారు. కానీ వారు వెళుతూనే స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడంలో సుగ్రీవుడిచ్చినటువంటి గడువైనటువంటి పుష్యమాసం అయిపోయింది, మాఘమాసం అయిపోయింది, ఫాల్గుణ మాసంలో బయటికి వచ్చారు. బయటికి వచ్చారు, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేదు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. ముందుకెడదామంటే దారి లేదు. ఏం చెయ్యాలో తెలియక ప్రాయోపవేశం చేశారు. వెనక్కెళ్లి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోవడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పరుచుకుని వానరములన్నీ పడుకున్నాయి.
పడుకున్నారు కానీ వాళ్ళందరూ చచ్చిపోదామని పడుకున్నారా? నిజంగా
చచ్చిపోవడం తప్ప వేరొక మార్గం లేక పడుకున్నారు వాళ్ళు. పడుకుని వాళ్ళు అనుకోకుండా వాళ్ళు చెప్పుకున్నది రామకథ చెప్పుకున్నారు.
ఇదెక్కడి ప్రారంభం రా మనకి? ఎక్కడి రాముడు? ఎక్కడో అయోధ్యలో పుట్టాడా? కైక రెండు వనాలు కోరడమా? రాముడు అరణ్యవాసానికి రావడమా? సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించడమా?
అన్ని దిక్కులకి సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం వానరుల్ని పంపించడమా? దక్షిణ దిక్కుకి మనం రావడమా? స్వయం ప్రభావిలంలో చిక్కుపడిపోవడమా అని వీళ్ళు ఈ కథ అంతా చెప్పుకుంటున్నారు. రామ కథ బలం ఎంత గొప్పదో చూడండి. రామ కథ చెప్పుకుంటున్నారంతే, ఎవడు రానా తమ్ముడి పేరెత్తినవాడు అన్నాడు పక్షి.
ఆయన సంపాతి, వాళ్ళ సోదరుడు జటాయు. వాళ్ళిద్దరూ ఆ గరుక్మంతుని యొక్క వంశంలో వచ్చినటువంటి వైనతేయులు. ఒకనాడు ఏదో సూర్యమండలం చుట్టూ తిరిగొద్దామని వాళ్ళిద్దరూ బయలుదేరితే మధ్యంధిన మార్తాండుని యొక్క ప్రభావం చేత రెక్కలు కాలిపోతుంటే జటాయువు ఆ సంపాతి ఆచ్ఛాదించాడు. సంపాతి రెక్కలు కాలిపోయాయి, జటాయువు ఎగిరిపోయాడు, సంపాతి కింద పడిపోయాడు. సంపాతి రెక్కలు కాలిపోయాయి కనుక ఇంకా ఎగరలేక అలా ఉండిపోయాడు. ప్రాణులలో పక్షులకి ఆకలి ఎక్కువ. దిక్కుమాలిన పిచ్చుక చూడండి, ఇంతుంటుంది దాని పొట్ట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంటుంది, తెచ్చుకుంటూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది. దాని కడుపు నిండదో ఏమిటో మత్తు రాదో దానికి. అందుచేత పక్షులకి ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, పశువులకి భయం ఎక్కువ, సరే మనకు అన్నీ ఎక్కువ. అందుకని మనకి కాదు నాలాంటి వాడికి, క్షమించండి, అందుకని ఆ పక్షి కాబట్టి ఆకలి ఎక్కువ. పాపం కొడుకు ఇళ్ళు ఆహారం తెస్తుండేవాడు. అలాంటిది ఎవడురా నా సోదరుడి పేరెత్తాడు, జటాయువుని రావణుడు సంహరించాడన్నారు, నేను తర్పణలు ఇవ్వాలి, వచ్చి నన్ను తీసుకెళ్ళండి అంది ఆ పక్షి. ఈ వానరములకు అనుమానం వచ్చింది. ఇదిరా పక్షిని మనం తీసుకెళ్ళడం ఏమిట్రా, పక్షి ఎగరలేదా, ఇది మనని చంపాలనుకుంటోందన్నారు. అంటే ఒకడు అన్నాడు, ఊరే చచ్చిపోవడానికి పడుకున్న వాడికి చంపితే మాత్రం భయం ఏమిట్రా, వెళ్ళి పట్టుకొద్దామన్నాడు. అంటే నిజంగా వాళ్ళకి చచ్చిపోదామని లేదు పాపం, అంతకన్నా మార్గం లేదు. వెళ్ళి ఆ పక్షిని పట్టుకొచ్చారు. అది స్నానం చేసింది. స్నానం చేసి వెంటనే సోదరుడికి తర్పణలు ఇచ్చింది. ఇచ్చి బాధపడింది. మీరు ఎక్కడికి వెళుతున్నారని అడిగింది. సరే పెద్ద వాదన జరిగింది. జరిగిన తర్వాత మేము ఇలా సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి వెళుతున్నామన్నాయి వానరములు. అంటే ఆయన అన్నాడు, ఒకనాడు మా కుమారుడు చూశాడు, నల్ల మబ్బు వంటి ఆకారం కలిగినటువంటి రావణుడు తన భుజం మీద సీతమ్మ తల్లిని వేసుకుని దక్షిణ దిక్కుకు తీసుకుపోతుండగా చూశానని వచ్చి నాతో చెప్పాడు. మాకు దూరదృష్టి ఉంది, నేను ఇక్కడ కూర్చుని చూడగలను, అదిగో దూరంగా ప్రమదావనంలో నాకు సీతమ్మ తల్లి దర్శనం అవుతోంది. మీరు నూరు యోజనముల సముద్రమును దాటి వెళ్ళగలిగితే కాంచన లంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టగలరు, వెళ్ళండి అన్నాడు. ఈ మాట చెప్పాడంతే సంపాతి కాలిపోయిన రెక్కలు పుట్టాయి, ఎగిరిపోయాడు అన్నాడు. ఎలా వస్తాయి కాలిపోయిన రెక్కలు? వస్తాయా? ఏం సహాయం చేశాడు? కాలిపోయిన రెక్కలున్న సంపాతి రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి చిన్న సాయం చేశాడంటే మాట సాయం చేశాడు. కాలిపోయిన రెక్కలు వచ్చాయి. ఇది సుందరకాండ బలం, ఇది రామ కథా బలం, ఇది రామ కార్యమునకున్న బలం, రామనామమునకున్న బలం. ఇది చూపించాలనుకున్నారు మహర్షి. కిష్కింధకాండలోనే దీనికి పునాది వేశారు. తెలిసిపోయింది జాడ, సీతమ్మ తల్లి అక్కడుంది. పరిగెత్తారు వానరులందరూ, కొన్ని కోట్ల వానరములు అన్ని సముద్రపు టొడ్డుకొచ్చి కూర్చున్నాయి. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చున్నారు. అక్కడి వరకు వచ్చేశారు. అమ్మయ్యా ఇంక అవతల వైపు సీతమ్మ ఉంది, ఎగరండి అన్నారు. ఎవరు ఎగురుతారు? అక్కడి నుంచి చూశారు, అబ్బో ఉత్తుంగమైన కెరటాలు, మొసళ్ళు, పావులు, పెద్ద చప్పుడు, ముందుకొచ్చి వెనక్కెళ్ళేటటువంటి కెరటాలు చూసి ఎవరి మా నాన్న వాళ్ళు చతికిలబడ్డారు. అప్పుడు ఒక్కొక్కరినే అడిగారు, మీరు ఎంత దూరం ఎగరగలరన్నారు. ఒకడు 10 అన్నాడు, ఒకడు 20 అన్నాడు, ఒకడు 80 అన్నాడు, ఒకడు 70 అన్నాడు, ఒకడు 90 అన్నాడు. 100 దాటని ఎవడైనా ఈ లోపల సముద్రంలో పడిపోవలసిందే. అంగదుడు లేచి అన్నాడు, నేను వెడతాను కానీ వెనక్కి వస్తానా అన్నది అనుమానం అన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు అన్నారు, సేవకులు ఇక్కడ కూర్చుని ప్రభువు రాజకార్యం మీద ఎక్కడికో వెళ్ళడం అన్నది పాటి కాదు, అందుకని నువ్వు వెళ్ళవద్దు అన్నారు. మరి వెళ్ళేవాడెవరు అన్నారు. అసలు శక్తి కలిగినటువంటి వాడు ఏమీ తెలియని వాళ్ళ ఓ మూల కూర్చున్నారు హనుమ. ఇది రామాయణంలో పెద్ద తలకాయ జాంబవంతుడు. ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి హనుమ దగ్గరికి వెళ్ళాడు. నాయనా హనుమ, ఏమీ తెలియనటువంటి వాళ్ళ, నువ్వు ఇవాళ ఇక్కడ కూర్చుండిపోయావు. నీ తల్లి పుంజక స్థల అని పేరు కలిగినటువంటి ఒక అప్సరస వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత అంజనా అనబడేటటువంటి పేరు కలిగి ఉన్ననాడు వానర స్త్రీ అయి ఉన్నప్పుడు నీ తండ్రి అయినటువంటి కేసరి ఎందు ఔరుసపుత్రుడిగా నీకు జన్మనిచ్చింది.
నువ్వు పుట్టగానే సూర్యభగవానుణ్ణి చూసి తినేటటువంటి పండనుకుని వెళ్ళి సూర్యుని యొక్క గమనమునకు అడ్డు వస్తే ఆనాడు ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ సొట్టపడడం చేత కింద పడ్డావు కాబట్టి నీ దవడ సొట్టపడి సొట్టలు పడినటువంటి హనువులు కలిగిన వాడివి కనుక నిన్ను హనుమ అని పిలిచారు. ఒక్క గరుత్మంతుడికి ఉందిటువంటి వేగం నీకు మాత్రమే ఉంది. నువ్వు సముద్రము మీద దాటి వెళ్ళిపోతున్నప్పుడు నీ తొడల యొక్క బలం చేత ఈ సముద్రాన్ని చాపగా చుట్టి తీసుకుని వెళ్ళిపోగలవు. ఇవాళ వానర జాతి ప్రతిష్ట నీ భుజస్కంధముల మీద ఆధారపడింది. నాయనా హనుమాని వీర్యాన్ని శక్తిని తేజస్సుని పుంజుకో, లేచి ఈ సముద్రాన్ని గడచి ఆవలిగొడ్డుకి చేరు అన్నారు. ఈ మాటలు విన్నారట స్వామి. అంతే ఒక్కసారి మేరుపర్వత శిఖరములు ఎంతుంటాయో అంతెత్తు పెరిగిపోయారు. అపారమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతున్నారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు మహర్షి. మనస్సుతో వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. ఎలాంటి హనుమ? సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీరహంత. అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వాడు, రాక్షస మూకల్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు. గోష్పదీకృత వారాసిం వశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మయం. మహానుభావుడు గోష్పదాన్ని ఎంత తేలిగ్గా దాటతారో అలా సముద్రాన్ని దాటగలిగిన వాడు, ఈగల్ని అరిచేత్తో కొట్టి చంపినట్టు రాక్షస మూకల్ని ఆయుధం లేకుండా కొట్టి చంపగలిగినటువంటి ప్రతాపవంతుడైనటువంటి హనుమ మానసికంగా చేరిపోయారట లంకాపట్టణాన్ని. ఇది సుందరకాండ ప్రారంభం చెయ్యడానికి ముందు కిష్కింధకాండలో మహర్షి వాడిన శ్లోకం. అందుకని సుందరకాండ విన్నంత మాత్రం చేత ఇంతకు ముందు తాను ఏ ఉత్సాహాన్ని మరిచిపోయి శోకాన్ని పొందాడో ఆ శోకం పోయి ఉత్సాహాన్ని పుంజుకుంటాడు. ఆ స్వామి, ఇక్కడ నుంచి నేను బయలుదేరితే నా పద ఘట్టన చేత ఈ భూమి తట్టుకోలేదని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీదకి నిలబడి ఒక కాలు ముందుకు జాపి ఒక కాలు వెనక్కి పెట్టి రెండు భుజములను బిగించి కనుబొమల మధ్యలో దృష్టిని నిలిపి ఆకాశం వంక చూస్తున్నటువంటి హనుమ తెర తీసేటప్పటికి కనపడుతుండగా సుందరకాండ ప్రారంభమవుతుంది. ఆ సుందరకాండ ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్శనః ఇయేష పథమన్వేష్టుం చరణా చరితే పథి అంటారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. ఆ శ్లోకంలో ఆ హనుమ యొక్క గొప్పతనాన్ని చెప్తూ మహర్షి అంటారు, రావణుని చేత అపహరింపబడి తీసుకుపోయినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడం కోసమని చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గమునందు వెళ్ళుటకు శత్రుకర్శనుడైన వాడు సంకల్పించెను. ఇందులో హనుమ అన్న పేరు ఎక్కడైనా ఉందా? హనుమ బయలుదేరి వెళ్ళారు అని మహర్షి ఎక్కడైనా చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. శత్రుకర్శనుడు బయలుదేరాడు అన్నారు. ఎవరు శత్రుకర్శనుడు? ఇంతకు ముందు హనుమ ఎప్పుడైనా ఎవరైనా రాక్షసుల్ని చంపినట్టుగా ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకు అటువంటి శ్లోకాన్ని మహర్షి రచించినట్టు? అందులో రహస్యాన్నంతటినీ నిక్షేపించారు. ఈ శ్లోకాన్ని సంప్రదాయంలో శ్లోకమని పిలవరు, దాన్ని మంత్రమని పిలుస్తారు. అందులో వా అనేటటువంటి అక్షరం గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి 12వ బీజాక్షరమైనటువంటి వా. ఆ వాణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దానికి భర్గుడు అధిదేవత. ఆ భర్గుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. ఆ భర్గుణ్ణి ఉపాసన చేస్తే అజ్ఞాన తిమిరములు పటాపంచలవుతాయి. సుందరకాండ ఉపాసన చేసినంత మాత్రం చేత అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అందుచేత ఆ వా అన్న అక్షరాన్ని మొదటి శ్లోకంలోకి తీసుకొస్తూ తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్శన రావణుని సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టుట కొరకై చారణలు ప్రయాణించు మార్గమునందు ప్రయాణించుటకు శత్రుకర్శనుడు సంకల్పించెను. ఎవరు శత్రుకర్శనుడు? సంకల్పం ఎవరా? రావణుడు ఎవరా? సీతమ్మ. అందులో చెప్పినవి రెండే పేర్లు, రావణుడు సీతమ్మ. ఎవరా సీతమ్మ? సీతమ్మ ఎవరో కాదు. అందుకే లంకంతా కాలిపోయింది కానీ సీతమ్మకేం అవలేదు అన్నారు సుందరకాండలో చివర. ఆవిడే సాక్షాత్ ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం అంటే అంతర్ముఖుడై ఆత్మదర్శనం చెయ్యడం. రావణాసురుని చేత అపహరింపబడిన సీతమ్మ అంటే రావణాసురుడికి 10 తలకాయలు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములనేటటువంటి దశేంద్రియముల చేత సంకల్ప వికల్ప సంఘాతమై మనిషిని నడిపించేటటువంటిది మనస్సు. ఆ మనస్సు చాలా చిత్రంగా పట్టుకుని ఈడ్చేస్తూ ఉంటుంది మనిషిని. చిన్నపిల్లలు బొమ్మలకి తాడు కట్టి దారాలు కట్టి పట్టుకుని లాక్కుపోతూ ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటున్నట్లుగానే ఇంద్రియములు కూడా మనిషిని పట్టుకుని ఈడ్చేస్తూ ఉంటాయి. ఆ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై అనేకమైనటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటుంది. చిత్రం ఏమిటంటే ఈ కంటితో బాహ్య ప్రపంచాన్నంతటిని చూస్తూ ఉంటాడు, దానితో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. కానీ ఈ మనస్సుకి ఆలంబనగా నిలబడి ఈ మనస్సు చూడడానికి, ఈ లోపల సంకల్పం వికల్పం కలగడానికి ఆధారమైన వాడెవరు? ఎన్నడూ లోపలికి వెళ్ళి ఆలోచించడు. బయట ఎక్కడో ఏదో ఢామ్మని చప్పుడైంది అనుకోండి, ఊహ చేస్తారు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందేమో అంటాడు. ఇక్కడ ఒకటి జరిగితే ఇంకొక దాన్ని ఆలోచిస్తారు, అక్కడ పొగ కనబడితే అగ్నిహోత్రం బయలుదేరిందేమో అంటాడు. మరి రాత్రి నిద్రపోయినప్పుడు లేనటువంటి మనస్సు తెలివొచ్చిన తరువాత పనిని ప్రారంభిస్తే నిద్రలో లేని మనస్సు, సుషుప్తిలో లేనటువంటి మనస్సు జాగృతిలో ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎందులోకి వెళ్ళింది, ఎందులోంచి బయటికి వచ్చింది, తెలుసుకుంటున్న మనస్సుకి ఆధారముగా వెనకాతల ఉన్నవాడెవరు అని లోపలికి మాత్రం ఒక్కనాడు చూడరు. ప్రహ్లాదుడు చాలా గొప్ప మాట చెప్తాడు హిరణ్యకశిపుడితోటి భాగవతంలో. నాన్న ఎవరు చూడరు నాన్న, అది అలవాట్లేదు. ఎందుకు చూడరో తెలుసా? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై పుట్టుచు చచ్చుచున్ మరల చెర్విత చెర్విణులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అంటాడు. అలవాటైపోయింది నాన్న కొన్ని కోట్ల జన్మల నుంచి పుట్టడం చావడం, పుట్టడం బయటవన్నీ చూస్తూ ఉండడం, వాటన్నిటితో సంఘం పెట్టుకోవడం. అసలు ఆ సంఘం పెట్టుకున్నటువంటి ఇది వెళ్ళిపోయే స్వభావం ఉన్నది. ఇది ఎప్పుడు పడిపోతుందో అప్పుడు ఆ సంఘం అంతా ఆగిపోతుంది. ఇంత బయట చూసే వాళ్ళు అందరూ ఎవ్వరూ అసలు లోపలికి చూడరు నాన్న. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట చూసినంతసేపు దొరకదు, లోపలికి చూస్తే అమ్మవారు దొరుకుతుంది. ఈ లోపలకు ఒకసారి చూద్దాం. అసలు ఆత్మ అన్నది ఒకటి ఉంది అని అంటున్నాయి శాస్త్రాలు, అసలు నిజంగా ఉందా? పెద్దలైన వారి పాదములు పట్టి దాని గురించి తెలుసుకుందామన్న సంకల్పం ఎవరికి కలుగుతుంది? ఎవరికీ కలగదు. నిజంగా అటువంటి సంకల్పం కలుగుతుందా? ఎప్పుడు కలిగినా మార్చి 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 మళ్ళీ సంసారంలోకే తిరుగుతుంది. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, తిన్నాన్నమే తింటాడు, చేసిన సంసారమే చేస్తాడు, చూసిన వస్తువుల్నే చూస్తాడు, చూడని దాన్ని చూద్దామని ఒక్కనాడు ప్రయత్నం చేయడు. ఎందుకు చేయడు? దాని ఎందు అనురక్తి కలగదు కనుక. కానీ ఒకరికి కలిగింది, ఎవరైనా ఈయేష ఆయన సంకల్పించాడు. ఎవరురా సీతమ్మని తీసుకుపోయినవాడు అన్నాడు. అంటే లోపల ఉన్న ఆత్మని మరుగుపరిచి దాచి తానని నటిస్తున్నవాడెవరు? వెనుకనున్నటువంటి ఆత్మ వస్తువుని తెలుసుకోవడానికి యోగి పొంగవుడై బయలుదేరాడు మహానుభావుడు. అసలు అలా లోపలికి వెళదాం, లోపలికి చూద్దామనేటటువంటి సంకల్పం కలగదు కొన్ని కోట్ల జన్మల వరకు. ఇది కలిగింది, ఎంత ఆశ్చర్యం అంటున్నారు ఇవాళ మహర్షి. అందుకని తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చరణాచరితే పది. దానికి శత్రుకర్షణుడు ఏమిటి? మరి ఎవరిని చంపితే లోపలికి వెళ్ళాడు? అంటే బయట శత్రువుల్ని ఎంతమందినైనా ఉగ్గడించవచ్చు, కానీ అసలు శత్రువులు ఇక్కడున్నారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములనబడేటటువంటి శత్రువులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నటువంటి శత్రువుల్ని పరిమార్చగలిగినటువంటి వాడు ఎవరు? ఎవరూ పరిమార్చలేడు. నాకు కోపం వచ్చిందండి అంటాడు. ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. రోషీరోయుదు కామినీ జనుల తారుణ్యోడు సౌఖ్యంబులం బాషీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనం బకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చెయ్యదు దీని తృణవసవే శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జితి కాళహస్తీశ్వర శతకంలో. అందుకని హనుమ సంకల్పం చేశారు, నేను వెళతాను, నేను సీతమ్మ తల్లి దర్శనం చేస్తానన్నారు. అందుకని బాహ్యమనందు కథలో రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనం చెయ్యడం కోసమని ప్రయత్నం చేస్తూ చారణులు ప్రయాణించేటటువంటి మార్గమనందు ప్రయాణించుటకు సంకల్పం చేయడం బాహ్యం. ఎవరా చారణులు? వాళ్ళు దేవగాయకులు, గంధర్వులు యక్షులు కిన్నెరులు మొదలైనటువంటి వాళ్ళు యోగ బలాన్ని అనుసరించి తమ తమ స్థాయిల్లో ఆకాశంలో తిరిగినట్టుగా చారణులు కూడా తిరుగుతారు అంటారు. అందుకని అటువంటి మార్గంలో ఇవాళ స్వామి హనుమ వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారు, చేసుకుని బయలుదేరుతున్నారు. వెంటనే మహర్షి అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ అన్నారు. దుష్కరం, ఈ పని ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని, ఎవరు చేస్తామని సంకల్పం కూడా చెయ్యనటువంటి పని. ఎవరు దారుతారు నూరు యోజనముల సముద్రాన్ని? ఆకాశ మార్గంలో ప్రయాణించాలి, కింద చూస్తే రాక్షసులు, ఆ సముద్రం నిండా మొసళ్ళు, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లు, అటువంటి ఉన్నటువంటి సముద్రం మీద ఎగరడానికి తాను సిద్ధపడుతున్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. మెడ ఎత్తి స్వామి ఆ మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి చూస్తుంటే ఆ శిరస్సు ఎత్తి పైకి చూస్తున్నటువంటి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా నిలబడున్నారు టీవీగా. నిజంగా ఆబోతు నిలబడ్డం కూడా అంత టీవీగా నిలబడుతుంది. ఏమి ఇవాళ స్వామిని వృషభంతో ఎద్దుతో పోల్చడం ఎందుకు అంటే, ఎద్దుతో పోల్చడం వెనక అతల మహర్షి ఒక రహస్యాన్ని సంకేతిస్తున్నారు. నంది ఎన్నడూ పరమశివుడికి ఎదురుగుండానే ఉంటుంది. నంది ప్రకృతిని ఎన్నడూ చూడదు. బయట ఎంత కోలాహలం ఏర్పడనివ్వండి, ఎంత మధ్యలు మోగనివ్వండి, ఎంత అలజడి కానివ్వండి, శివాలయంలో ఉన్న నంది వెనక్కి తిరిగి ఒక్కసారి చూడడం ఎప్పుడైనా చూస్తామా? ఎన్నడూ చూడదు. నంది ఎప్పుడూ పరమశివుడి వంకే చూస్తుంది. తన చూపు శివుడి మీద పెడుతుంది, పృష్ఠభాగాన్ని జగత్తుకిస్తుంది. ఎవరు పరమశివుణ్ణి మాత్రమే సర్వకాలముల యందు చూసి జగత్తుని మరిచిపోయాడో, అలా మరిచిపోయినటువంటి వాడు బ్రహ్మమును చూస్తున్నాడు, జగత్తును మరిచాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలాదిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలీ చింతామృతాస్వాద సంతానుండై మరచన్ సురాలిసితుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు పోతన గారు. అలా చూసేటటువంటి నంది పరమశివుడి కన్నా అభిన్నం. నందికి శివుడికి భేదం చెప్పాం, నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళాం. అలా ఇవాళ స్వామి హనుమ శివాంశ సంభూతులై బయలుదేరుతున్నారు. అటువంటి బ్రహ్మతత్వంలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అటువంటి జ్ఞానము చేత నైతి 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 అని ఇది కాదు ఇది కాదు ఇది కాదని ఒక్కొక్కటే పక్కన పెట్టేస్తూ లోపల ఆత్మస్వరూపమైన సీతమ్మ తల్లి దర్శనం కోసమని మహానుభావుడు బయలుదేరుతున్నాడు. అందుచేత ఇది దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ కాదుట. వృషభంలా చూడడం అంటే, నందీశ్వరుడు మొట్టమొదట అమ్మవారిని సేవించి అమ్మవారికి సంబంధించినటువంటి విద్యని లోకానికి ప్రకటించాడట. అందుకని అమ్మవారికి సంబంధించినటువంటి విద్యకి నంది విద్య అని పేరు. అందుకని ఇవాళ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి కొన్ని కోట్ల వానరములకు సీతమ్మ తల్లి యొక్క జాడ చెప్పడానికి సిద్ధపడిన వాడు కనుక నందీశ్వరుడితో పోలిక వేసి గవాంపతి రివాబభౌ ఆ బయలుదేరడానికి సిద్ధపడినటువంటి స్వామి అథ వైఢూర్య వర్ణేషు షద్బలేషు మహాబలః ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం అంటారు మహర్షి. ఎంత చిత్రమైన శ్లోకాలో చూడండి, వైఢూర్యములలా వజ్రములలా మెరిసిపోతున్నటువంటి పచ్చిక బయళ్ల మీద ధీరుడై ధైర్యంగా యథేచ్ఛగా అటు నుంచి ఇటు విహరించారట స్వామి హనుమ. ఆయన ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మహేంద్రగిరి పర్వతముల శిఖరముల మీద తిరుగుతుంటే ఆయన వక్షస్థలమునకు రాసుకుని పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిగి పడిపోతున్నాయిట. ఆయన యొక్క అడుగులని ఆయన యొక్క నడకని చూసి సర్వభూతములు భయాన్ని చెందుతున్నాయిట. అటువంటి స్థితిలో స్వామి తిరుగుతుంటే పచ్చగడ్డి మీద తిరగడానికి అంత ధీరహ అని ధైర్యం ఎందుకు అంటే, ఎటువంటివి వజ్రములు వైఢూర్యములు పచ్చిక బయళ్ళు, పచ్చిక బయళ్ళుగా ఉన్నటువంటి వాటి మీద తిరుగుతున్నారు. ఏమిటి, ఆ యోగి అయినటువంటి వాడు భోగములను తిరస్కరిస్తాడు. కొన్ని కోట్ల మంది విషయ ప్రపంచమునందు లంపటము పెట్టుకుని దీనికి ఏది సుఖాన్నిస్తుందో దాన్ని మాత్రమే సుఖమని, దీనికి ఏది దుఃఖాన్నిస్తుందో అది దుఃఖహేతువని, అంటే దీని సుఖమును పట్టించుకొనక దీని దుఃఖమును పట్టించుకొనక ఏ లోనున్నటువంటి వస్తువును గుర్తుపట్టడమే సుఖమని భావించినటువంటి యోగి ఎవరైతే ఉంటాడో వాడికి దీనితో తాదాత్మ్యత లేదు. వాడు విషయ సుఖంలో ప్రవేశించవలసి వచ్చినా దాని గురించి పట్టించుకోడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అది విచిత్రంగా ఉంటుంది. రమణ మహర్షి అరుణాచల పర్వత శిఖరముల మీదిలా కూర్చునేవారు. ఆయన యోగి పొంగవడు, సర్వత్ర బ్రహ్మదర్శనం చేస్తూ కూర్చుని ఉండేవారు. కూర్చునుంటే ఇవాళ మా ఇంట్లో పెళ్ళో అయ్యి సన్యాసి, మా ఇంటికి భోజనానికి రా, మధ్యాహ్నం 12 గంటలకల్లా వచ్చేస్తావు కదా, వచ్చి భోజనం చేయి అనేవారు ఎవరో కలవారు వచ్చి. అలా అన్న వాళ్ళలో కూడా బ్రహ్మాన్నే చూస్తూ విచిత్రంగా వాళ్ళ వంక చూస్తూ అలాగే కూర్చునేవారు రమణులు. ఆయన ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. కూర్చుంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు, 12 గంటలకి ఆ బ్రాహ్మణ సన్యాసి వస్తాడని కూర్చునేవారు. ఆయన ఎడతారా? ఆయన వెళ్ళేవారు కాదు, అలాగే ఆకాశం వంక చూస్తూ కూర్చుని ఉండేవారు ఆ శిఖరం మీద. కూర్చునుంటే 12 గంటలకి వాళ్ళు వచ్చేవారు. ఏం రమ్మన్నాను రాలేదే అనేవారు. మళ్ళీ మాట్లాడేవారు కాదు, రెండు చంకల్లోనూ రెండు చేతులు ఇరికించుకుని ఇద్దరు సాయం పట్టుకుని లాక్కుపోయేవారు ఇంటికి. పట్టుకుపోయి ఇస్తా దగ్గర పారేసేవారు, తినో అనేవారు. ఆ లడ్డు ఆ పప్పు ఆ కూర వాళ్ళకి కావలసింది, ఇది తినాలి. అందుకని ఇలా నోట్లో పెట్టుకుని ఏదో తినేవారు. తిన్నావా, ఇప్పుడు మాకు తృప్తి లే అని అలాగే కూర్చునేవారు. మళ్ళీ చంకల్లో చేతులు వేసేవారు, ఎత్తుకు తీసుకెళ్ళి ఆ కొండ మీద పెట్టేసేవారు. కొండ మీద కూర్చున్నప్పుడు అంతే, ఇస్తరి దగ్గర కూర్చున్నప్పుడు అంతే, తిన్నప్పుడు అంతే, తీసేసినప్పుడు అంతే. ఇది విషయ సుఖముల యందు అనురక్తి లేకుండుట. ఇలా ఉండగలమా మనం? ఇది చాలా కష్టం. పచ్చగడ్డి కింద తీసేవతలు పారాయడం, విషయ సుఖముల యందు లంపటము లేకుండుట. అందుకని పోతన గారు అంటారు భాగవతంలో, లంపటము నివారింపను సంపద కృప జయ జయము సంపాదింపం చంపెడి వారి వధింపను సుంపారగనికి చెల్లు సుమార్థధర అంటారు. అందుకని అటువంటి జ్ఞాని అయి అటువంటి యోగి అయి ఇవాళ మహానుభావుడు ఆ మహేంద్రగిరి పర్వత శిఖరం మీద నిలబడ్డారు. ఏ శిఖరం మీద నిలబడ్డం ఏమిటి అంటే, ప్రాకృతంగా ఈ భూమి మీద నిలబడితే బుద్ధి చేత ఆత్మవస్తు ఒకటి వేరుగా ఉన్నది అని గుర్తిరిగి దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయాణం చెయ్యడానికి సిద్ధపడినటువంటి వాడు కాడు. మామూలుగా అందరితో విషయ సుఖాన్ని పంచుకోవడానికి ఉన్నవాడు అని గుర్తు.